సిస్టర్ రమాదేవి గారు 9వ వచనం చదవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడం వందనాలు. మేడం
ప్రైజ్ లో ఉంది. ప్రైజ్ లో మత్తయి సువార్త 9:9. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్దను కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ప్రైజ్ లో ఉంది.
ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో శుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిచయులు అది చూచి మీ బోధకుడు శుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి.
నెక్స్ట్ సిస్టర్ ప్రతిభ గారు కృష్ణా టీచర్స్ కోఆర్డినేటర్ నుంచి 12వ వచనం చదవండి మేడం. ప్రతిభ మేడం.
బ్రదర్ ప్రైజ్ లాడ్ అండి.
ప్రైజ్ లాడ్
మేడం. జర్నీలో ఉన్నారండి. నేను జాయిన్ అవచ్చా?
అన్నా మాట్లాడండి. అన్నా
జాయిన్ అవునండి.
అన్నా తీసుకోమంటారా?
తీసుకోండి తీసుకోండి.
థ్యాంక్ యూ అన్నా. మేడం తీసుకోండి మేడం. 12వ వచనం చదవండి.
ఓకే ప్రతి అందరికి వందనాలండి. మత్తయి సువార్త 9:12 చదువుకోండి. ఆయన ఆ మాట విని రోగులకే కాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా.
అయితే
నేను పాపులను పిలవచ్చును గాని నీతి మంత్రులను పిలవరాలేదు. కనుక కనికరమును కోరుచున్నాను కాని బలిని కోరను అన్న వాక్య భావం ఏమిటో మీరు వెళ్లి నేర్చుకున్నాడని చెప్పాను. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ బాబు సార్ వికారాబాద్ టీచర్స్ కోఆర్డినేటర్ నుంచి 14వ వచనం తీసుకోండి సార్. నెక్స్ట్ విజయ్ బాబీ గారు వెస్ట్ గోదావరి టీచర్స్ కోఆర్డినేటర్ నుంచి 15వ వచనం సార్. వందనాలు సార్.
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండి కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి ఇద్దరు నుండి కొనిపోబడి దినములు వచ్చును. అప్పుడు వారు ఉపవాసం చేతురు. ప్రైజ్ లార్డ్
సార్. పద్మశ్రీ మేడం గారు కొత్తగూడెం టీచర్స్ కోఆర్డినేటర్ గా 16వ వచనం చదవండి.
ఎవడను కొత్త బట్ట మాసిక వేయడు వేసిన ఆ మాసిక బట్టను మెలితిపరచును చిరుగు మరి ఎక్కువగును. సార్ సారీ సార్, నేను 10th స్టడీ అవర్ లో ఉన్నాను, నెక్స్ట్ మాట్లాడలేను సార్. సారీ సార్.
నెక్స్ట్ బ్రదర్ డేవిడ్ గారు అనకాపల్లి టీచర్స్ కోఆర్డినేటర్ 17వ వచనం చదవండి సార్. వందనాలు సార్.
బ్రదర్ వందనాలు. బ్రదర్ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుడునని చెప్పాను. థ్యాంక్ యూ ప్రెస్.
బాబు సార్
ఖమ్మం టీచర్స్ బాబు సార్ అన్నారు. సారీ ఇన్ఛార్జ్ టీచర్ గారు. వందనాలు బ్రదర్.
వందనాలు సార్. తీసుకోండి సార్.
పద్నాలుగు వచ్చిన కదా.
15 సార్. 15 ఒక నిమిషం. 14 సార్. 14
ఓకే బ్రదర్. అప్పుడు యోహాను శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేస్తున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువు ఏమని ఆయనను అడుగుగా. వందనాలు బ్రదర్.
వందనాలు సార్. అన్న, ఇందాక మేడం ఒకరు బిజీగా ఉన్నారన్నారు, ఎట్లా తీసుకోమంటారా లేకపోతే కంటిన్యూ చేయమంటారా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మంచిదండి, నిన్నటి దినమున దీని మీద మనం వ్యవహారిక భాషలో, అందరికి అర్థమయ్యే భాషలో మాట్లాడడం కూడా జరిగింది కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఒకసారి సెకండ్ డే బైబుల్ స్టడీ రూల్స్ ఒకసారి చదివేసి ముందుకు వెళ్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ బైబుల్ స్టడీ ఉద్దేశం అందరూ ధైర్యంగా అర్థవంతంగా చదవాలనేసి, దోషాలు లేకుండా చదవాలని, తర్వాత ఆత్మీయ అర్థాలు మాట్లాడకూడదు, ప్రశ్నలు కాంటెక్స్ట్ నుంచి మాట్లాడాలి అని ప్రాముఖ్యమైనటువంటి రూల్స్ ఉన్నాయి. వారు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తూ, సెకండ్ డే బైబుల్ స్టడీ రూల్స్ ఒకసారి ఎవరైనా స్టడీ టీం నుంచి చదవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండవ రోజు బైబుల్ స్టడీ.
ఆరాధనలో పాల్గొన్న వారు ఒక్కొక్కరు ఒక వచనం లేదా రెండు వచనాలు, సారీ అండి, రెండవ రోజు బైబిల్ స్టడీ. ప్రారంభంలోనే మొదటి రోజు బైబిల్ స్టడీలో జరిగిన విషయాలు 5 నిమిషాలు మించకుండా స్టడీ లీడర్ విధిగా ప్రస్తావించాలి. ఎస్ఎఫ్జే స్టడీ టీం నుండి ఇచ్చిన ప్రశ్నలో మొదటి రోజు బైబిల్ స్టడీలో చర్చించని ప్రశ్నలపై విధిగా చర్చించాలి. నెక్స్ట్ పేజ్ కదా. ప్రశ్నల అనంతరం సజీవ వాహిని వ్యాఖ్యానం నుండి కీలక అంశాలను స్టడీ లీడర్ ప్రస్తావించాలి. ఆ పారాగ్రాఫ్ యొక్క కాంటెక్స్ట్, సందర్భం గురించి తప్పక మాట్లాడేటట్లు చూడాలి. గమనిక: సందర్భం అనగా ఏ పరిస్థితుల్లో అక్కడ ఉన్నావో గుర్తించడం. ఆ పారాగ్రాఫ్ నుండి స్టడీ టీమ్ కి మొదటి ప్రాధాన్యత ఇస్తూ వ్యక్తిగత అన్వయింపు, పర్సనల్ అప్లికేషన్ మాట్లాడేటట్లు చూడాలి. తదుపరి మిగిలిన సభ్యులకు అవకాశం ఇవ్వాలి. గమనిక: అన్వయింపు అనగా చదివిన వారు ఏమి నేర్చుకున్నారు, ఏమి మార్చుకోవాలని అనుకుంటున్నారో తెలియజేయాలి. ఇతరుల గురించి కాని, అందరి గురించి కాని మాట్లాడకూడదు. చివరగా స్టడీ చేసిన వాక్య భాగమును బట్టి ప్రభువును స్తుతించి బైబిల్ స్టడీని ముగించాలి. అందరికి వందనాలండి.
రెండవ రోజు బైబిల్ స్టడీ నియమావళిని చదివి సహకరించిన శ్రీకాంతానికి వందనాలు. మంచిది, నిన్నటి దినమున మనం కొన్ని వచనాలు, అంటే 9 నుంచి 13 వరకు కొద్దిగా డిస్కస్ చేయగలిగినాం. దాన్ని సమ్మరీ బ్రీఫ్ గా నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఏమైనా మిస్ అయితే స్టడీ టీం నుంచి ఎవరైనా యాడ్ చేయండి. చివరిలో 9వ వచనంలో వెంబడించడం, అంటే సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించడం అన్న మాటను ఎలా అర్థం చేసుకోవాలి అన్న దాని మీద, నా వెనకరా నువ్వు చేస్తున్న పనిని వాటిని విడిచిపెట్టి ప్రజెంట్ నువ్వు నన్ను వెంబడించు అన్నది మాట్లాడినారు. దాంతో పాటు సుంకరి కాబట్టి అతను చేస్తున్నటువంటి వృత్తి, ఆ డ్యూటీ అది దేవునికి విరోధమైంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మంచి దేవుడు, మంచి అనేది ఆయన వైపు ఉంది కాబట్టి ఆయన్ని ఫాలో అవ్వాలి కాబట్టి ఆయన విడిచిపెట్టి వదిలేసినాడని. అందులో విడిచిపెట్టి రావడంలో ఇల్లు, బంధువులు, ఉన్నటువంటి రక్త సంబంధం అన్ని విడిచిపెట్టి రావడం కాదు, కానీ పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించడం అనేది ఆ 9వ వచనంలో డిస్కస్ చేయగలిగినాం. 10, 11 వచనాల్లో సుంకరి అన్న మాటకి అర్థం ఏంటనేది అక్కడ ప్రశ్నలు ఏమనెత్తడం జరిగింది. సుంకరి అంటే అది ట్యాక్స్ కలెక్టర్ అనేసి చెప్పారు. ట్యాక్స్ కలెక్టర్ అంటే యూదుల్లో ఉన్నటువంటి వ్యక్తి, రోమా ప్రభుత్వం కింద పన్నులు వసూలు చేసేవాడు. అనేక రకాలైనటువంటి పన్నులు వసూలు చేసి అందులో అన్యాయంగా సొమ్ము సంపాదించుకునే వాళ్ళు అనేది కూడా ఆ సుంకరి అన్నటువంటి పదానికి అర్థంలో ఈ విషయాన్ని కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. తర్వాత 12, 13 వచనాల్లో రోగులు, పాపులు, ఆరోగ్యం గల వారు నీతిమంతులు. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలన్నది మాట్లాడితే అక్కడ ఒక మాట కోట్ చేశారు రోమా నుంచి, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు కదా అక్కడ ఉన్నటువంటి, అంటే భూమి మీద ప్రతి మనిషి కూడా పాపే కదా అన్నదానికి మాట్లాడుతూ అందరు రోగులే, అందరూ రక్షించబడాలి అనేది దేవుని ఉద్దేశం. ఆరోగ్యం గలవారు అంటే నీతిమంతులు ఎవరు లేరు అనేది అక్కడ ఎగ్జాంపుల్ పాడినటువంటి మాటలు కూడా ప్రొవైడ్ చేసి మాట్లాడడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభులు వారు అందరిని రక్షించడానికి వచ్చారు అనేది అక్కడ డిస్కస్ చేయగలిగిన తర్వాత 13వ వచనంలోని బలిని కోరలేదు కనికరాన్ని కోరుతున్నారన్నటువంటి మాట మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఆయన బలుల గురించి అట్లాంటిది కాదు, కానీ ఆయన మారు మనసు పొందడం, కనికరం కలిగి ఉండడం, దేవుని గురించి తెలుసుకోవడం, ఇలాంటి ప్రాముఖ్యం ఇదే అన్నది అక్కడ ఆయన నొక్కి చెప్తున్నారనేసి దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత చివరిలో కొన్ని పాయింట్స్ మీద కూడా డిస్కస్ చేశాం. భోజనం చేసేటప్పుడు క్వశ్చన్స్ అంటే ప్రశ్నోత్తరాలు అవి జరగచ్చా, అంటే ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ టైంలో మాట్లాడుకుని డిస్కస్ చేయొచ్చు, అంటే దానికి కూడా చేయొచ్చు, ఉభయలో సమ్మతి చూపుని అట్లా చేయొచ్చు అని చాట్ బాక్స్ లో కూడా దానికి ఆన్సర్ చేయడం చూసాము. తర్వాత సుంకర్లు పాపులు ఇంటికి పిలిచినారు కదా, ప్రజెంట్ సిట్యుయేషన్ లో సువార్త కూటాలను పెడుతున్నారు కానీ సువార్త తెలిసిన వాళ్ళని రక్షించబడ్డ వారిని పిలుస్తా ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. అందులో ఈ లేవీని మనం మోడల్ గా అంటే మత్తయిని మోడల్ గా తీసుకోవాలి అనేది చెప్పారు. తర్వాత గొప్ప విందు చేశారు కదా అక్కడ ఇంట్లో భోజనం విందు పెట్టారు కదా, దాన్ని ఎట్లా అంటే ఆయన రక్షించబడ్డారు కాబట్టి దాన్ని సెలబ్రేషన్స్ గా ఆయన జరుపుకుంటున్నారు అనేది నిన్నటి ప్యాసేజ్ లో 9 నుంచి 13 వరకు మనం డిస్కస్ చేయగలిగిన. నేనేమైనా మిస్ చేసి ఉంటే దయచేసి ఏమైనా మాట్లాడండి, లేకపోతే ముందుకు వెళ్తాం స్టడీ టీం నుంచి.
బ్రదర్ మీరు అన్ని కవర్ చేశారు, ముందుకు వెళ్దాం. అందులో ఒక మాట మళ్ళీ మనం మాట్లాడుకొని ముందుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ హోషియా 6:6 గురించి మాట్లాడిన దగ్గర బలిని కోరను అనే వాక్యాన్ని భావం ఏమిటో మీరు తెలుసుకోండి అన్న దగ్గర నిజంగా ఆ భావం మనకు అర్థమైందని అనుకుంటున్నావా, దాని గురించి చిన్నగా డిస్కస్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది.
అన్నా థ్యాంక్ యూ అన్నా, తప్పకుండా అన్న. అన్న దాని గురించి నేర్చుకోమని ప్రభువు నొక్కి చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ఉన్నటువంటి సత్యం మనం తెలుసుకోవాలి అన్నది అన్న లేవనెత్తినారు. దయచేసి ఎవరైనా ఈ మాట మీద మాట్లాడండి. తర్వాత మనకి ఈరోజు దీంట్లో కాంటెక్స్ట్ ఉంటుంది, సజీవవాహిని అప్లికేషన్ ఉంటుంది కాబట్టి మనం త్వర త్వరగా డిస్కస్ చేసుకుని క్లోజ్ చేసుకుందాం. ఈరోజుతో నేను చిన్న రిక్వెస్ట్, చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు స్టడీని కొనసాగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, దయాదాక్షిణ్య పూర్ణుడా, మీకు వందనాలు. ఇదిగో పరిశుద్ధాత్మదేవుని మాకు వరముగా అనుగ్రహించారు, సర్వసత్యంలోకి నడిపిస్తారన్నారు. మీ ఆత్మ సహాయం లేకుండా లేఖన సత్యాలు మేము గ్రహించలేము. మా హృదయాలను మీరు తెరచి భద్రపరచి మీ ఆత్మ మమ్మల్ని ప్రభువా మీరు పోషించమని వేడుకుంటూ ఈ దిన మన బైబిల్ స్టడీలో నైనా పాల్గొంటున్న నైనా ఇదిగో రమా గారిని బట్టి మీకు స్తోత్రాలు, అలాగే నైనా శ్రీకాంతాలను బట్టి స్తోత్రాలు, నైనా ప్రతిభ గారిని బట్టి మీకు స్తోత్రాలు, నైనా రోజా గారిని బట్టి మీరు స్తుతిస్తున్నా, మరి బాబు గారిని బట్టి నైనా స్తోత్రాలు, విజయ్ బాబీ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, పద్మశ్రీ గారిని బట్టి స్తోత్రాలు, డేవిడ్ స్వర గారిని అల్పుని నన్ను జ్ఞాపకులు ఉంచుకోండి. నిన్నటి దినమున మీరు కొన్ని విషయాలను డిస్కస్ చేయటకు మీరు సహాయం చేశారు, ఈ దినమున ఈ పోర్షన్ కి న్యాయం చేయటకు మీరు సహాయం చేయండి. ఏమాత్రం యోగ్యత లేని నన్నును మీరు జ్ఞాపకులు ఉంచుకోమని, చక్కగానైనా ఇది స్టడీ జరుగుటకు ఎటువంటి ఇష్యూస్ రాకుండా అలాగే పార్టిసిపేట్ కూడా మెలకువను దయచేయమని, అందరూ యాక్టివ్ పార్టిసిపేట్ చేయటం కృప దయచేయమని, సమస్తాన్ని మీ ఆత్మసారథ్యంలో నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. శ్రీకాంత్ అన్న లేవనెత్తినటువంటి ప్రశ్నను మనం డిస్కస్ చేసుకుందాం. దయచేసి వాళ్ళు మాట్లాడండి. యథావిధిగా పార్టిసిపెంట్ నుంచి మీరు చాట్ బాక్స్ లో కూడా పోస్ట్ చేయొచ్చు. అన్నా మీరు ఏమైనా మాట్లాడతారన్నా అంత మౌనంగా ఉండారు.
థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ టూ వేరియేషన్స్ నాకు అర్థమైంది బ్రదర్. ఒకటి ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి ఆ యూదుల గురించి మాట్లాడతాడు అనిపించింది. వాళ్ళు బలులు అర్పించడం, అదే అంటే పరిసయ్యులు వాళ్ళు వాళ్ళు దశం బాగానే ఉంటాం కానీ బండుల దగ్గర కానీ అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ పొరుగు వాడిని ప్రేమించలేనట్లుగా వాళ్ళు కనిపించినట్లుగా ఆ భావం అర్థమవుతుంది. అలాగే రెండవ భావంగా నాకేమర్థమవుతుందంటే ఒకటి మన దగ్గర నుండి, రెండోది దేవుడి వైపు నుండి చూస్తే మనల్ని శిక్షించడానికి అందరూ పాపులం కాబట్టి మనందరినీ శిక్షించడం ఆయన ఉద్దేశం కాదు. ఆయన మనందరినీ రక్షించడానికి ఆయన వచ్చారు, ఆయన కనికరపడాలని మన ఎందు ఆయన ప్రేమ కలిగి ఉన్నారు అన్నట్లుగా రెండు భావాలు అర్థమైంది కదా. ఆ రెండు తీసుకోవచ్చా? వందనాలు.
అన్న మాట్లాడిన దాన్ని బట్టి దయచేసి ఎవరైనా మీ అభిప్రాయాలు తెలపండి. చక్కగా అన్న కోట్ చేసి మాట్లాడినారు బోత్ వేస్ నుంచి, మనిషి వైపు నుంచి, అలాగే దేవుని కోణం నుంచి కూడా అన్న చక్కని వివరణించినారు. టీమ్ సభ్యులు దయచేసి మీరు ఎవరు మాట్లాడండి.
అన్న వందనాలు. అన్న
మాట్లాడండి సార్.
అన్న మీరు చెప్పింది తీసుకోవచ్చని అనుకుంటున్నాను అన్న. యేసుక్రీస్తు వారు వచ్చిన ఉద్దేశం అదే కాబట్టి నేను ఇంకొక మాట యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. లూకా సువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాను అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన ఉద్దేశం అది పాపులను రక్షించడానికి, ఎవరిని పనిష్ చేయడానికి కాదు. ఆయన కనికరాన్ని కోరుతా ఉన్నాడు అంటే అందరినీ రక్షించడానికి అని నేను
సారు. డేవిడ్ సార్ మా అన్నతో ఏకీభవిస్తూ ఇంకొక మాట కూడా కోట్ చేశారు. ఆయన రక్షించడానికి వచ్చారు కాబట్టి ఆయన శిక్షించడానికి కాదు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకెవరైనా టీం సభ్యులు ఇంకెవరైనా దీనికి మాట్లాడతారా?
యోహాను 3:16 ఉందండి. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన గాక కనుక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను.
అదేవిధంగా తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15 కూడా పాపులను విముక్తి చేయడానికి యేసు లోకానికి వచ్చాడు, ఈ మాట నమ్మదగినది, పూర్తి అంగీకార యోగ్యమైనది అని ఇక్కడ తెలియజేస్తున్నారు.
నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దండి. మీరు చెప్పాలనుకున్నది ఎస్ఆర్ నో, లేకపోతే ఒక స్టేట్మెంట్ లో చెప్పేయండి. మిమ్మల్ని రెఫరెన్సెస్ అడిగినప్పుడు, వివరణ అడిగినప్పుడు మీరు అక్కడికి వెళ్ళడం అది బైబుల్ స్టడీకి ఆరోగ్యకరం. అది రూల్స్ కూడా మనం ఫాలో అవ్వాలి కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. మంచిది. శ్రీకాంత్ అన్న లేవనెత్తిన ప్రశ్నకి ఆయన చెప్పారు, తర్వాత దానికి సపోర్టివ్ గా కూడా స్టడీ టీం నుంచి మాట్లాడినారు. అన్న శ్రీకాంత్ అన్న ముందుకు వెళ్ళమంటారా? ఎట్లన్నా మీకేమన్నా సరిపోయిందా?
అంటే నేను అడిగింది ఇక్కడున్న కాంటెస్ట్ లో ఆయన మాట్లాడిన మాట ఈ రెండిటికి మనం ఈ భావాలు ఈ రెండు ఉన్నాయని అర్థం చేసుకోవాలా అన్నాను. రెండు కూడా అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని చదవటం మన బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం కాదు. కానీ ఇక్కడున్న కాంటెస్ట్ లో ఆయన మాట్లాడుతున్న ఆ పదానికి భావం ఈ రెండు భావాలు మనం తీసుకోవచ్చా ఎస్ ఆర్ నో అన్నది మనం ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పుకుంటే ఈజీగా ఉంటుంది కదా. థ్యాంక్ యూ. మీరు ముందుకెళ్ళినా నేను రెండు భావాలు తీసుకుందాం అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ. నేను మీకు ఏకీభవిస్తున్నాను. మంచిది. ఇంకేమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా ఈ పోర్షన్ లో? అంటే ఈ ప్యాసేజ్ లో ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే దయచేసి మాట్లాడండి. ఇరవై నాలుగు గంటలు టైం ఉండింది, మీరంతా బాగా కత్తులు నూరుకుని వచ్చి ఉండాలనేసి నేనైతే ఆలోచన కలిగి ఉన్నా, మరి ఎందుకో మౌనంగా ఉండారు. సరే, ఇక్కడ స్టడీ పార్టిసిపేట్ నుంచి ఏమైనా మాట్లాడతారంటే వాళ్ళు కూడా ఏం మాట్లాడడం లేదు. సో నేనే కొన్ని స్టేట్మెంట్స్ అలాగే కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఇక్కడ మత్తయి రక్షించబడ్డాడు కదా, రక్షించబడ్డ వ్యక్తి జనరల్ గా మనం ఏమంటామంటే తర్వాత అంటే కొన్ని ఫెలోషిప్స్ అన్ని కాదు, కొన్ని ఫెలోషిప్స్ ఆ లోకానికి వేరైపోయి ఆ బంధువులతో అంటే అవిశ్వాసంలో ఉన్న వాళ్ళతో మాట్లాడకూడదు, కలవకూడదు అని రూల్స్ పెడతారు. కానీ ఈయన ఎందుకు విరుద్ధంగా ఉన్నాడు అంటే ఆయన వెళ్లి సుంకర్లు అంటే పాపులే, బైబిల్ కూడా చెప్తాది, అక్కడ పాపులు ఆ ఇద్దరిని పిలుచుకుని వస్తున్నారు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మేబీ నేను కూడా అదే ఫాలో అయ్యాను, నన్ను దేవుడు రక్షణలోకి నడిపించుకున్నప్పుడు నేను అందరితో ఇంక మాట్లాడకూడదు, వాళ్ళతో కలవకూడదు, పెద్ద రూల్స్ పెట్టేసుకుని నాకు అవగాహన లేకుండా అట్లున్నాను. అట్లుండడం కరెక్టా కాదా, అది వాక్యానుసారమా వాక్య విరుద్ధమా, ఈయన ఏం నేర్పిస్తున్నారు, ఏం నేర్చుకోవాలి, దయచేసి వారు మాట్లాడండి.
అన్నా వందనాలు. అన్నా
వందనాలు సార్.
అంటే మనం నిన్నటి దినాన సుంకరులు పాపులతోనే ఆయన పిలిచారు అంటే ఎక్కువగా ఈయన కూడా సుంకరే కాబట్టి అదే వృత్తిలో ఉంటాడు కాబట్టి ఆ మనుషుల మీద ఈయనకి ఎక్కువ ఆయన కాంటాక్ట్ లో ఉన్నాడని నిన్న కూడా మనం డిస్కస్ చేసామన్నా. యాక్చువల్ గా యూదులు ఈ సుంకం వసూలు చేసేవారంటే యూదులకి పడదు, కొంత వ్యతిరేక భావం ఉందని కూడా నిన్ను మాట్లాడుకున్నాము. సో దానిని బట్టి ఆ వృత్తి చేసేవారు అందరూ ఆయన ఎక్కువ ప్రేమించాడు, వారితో ఉన్న వారిని ఎక్కువగా ప్రేమించాడు, వారినే పిలిచినట్టుగా మనకు కనబడతా ఉందన్నా మెయిన్. అంటే ఎవరైతే
ఇప్పుడు పిలిచినారు అదే అంటా ఉంది, పిలిచినారు జనరల్ గా ఇట్లా ఫాలో అవుతుంది, కొన్ని ఫెలోషిప్స్ ఇట్లా రూల్స్ పెడతాయి కదా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది. అంటే మనం ఇప్పుడు రక్షించబడ్డ మనం మన వాళ్ళతో అంటే అవిశ్వాసంలో ఉన్న వాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళతో మనం కలవచ్చా, మాట్లాడకూడదా, వాళ్ళతో ఉండకూడదా అనేది ప్రశ్న. ఈయనేమంటే వాళ్ళనే పిలుచుకుని వస్తూ ఉండారు, వాళ్ళు పాపులైనా వాళ్ళు లోకస్తులైనా వాళ్ళనే పిలుచుకుని వస్తూ ఉండారు, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? సింగిల్ స్టేట్మెంట్ లో దయచేసి ఎవరిని చెప్పడానికి కూడా ప్రయత్నించండి, లేకపోతే ఏమైనా వాక్యం కోడ్ చేయండి.
ఇక్కడ మీరు అన్నట్టుగా పాపులతో ఉండొచ్చా, పాపులతో తిరగొచ్చా అన్నట్లుగా ఆ స్టేట్మెంట్ నాకేం కనపడలేదు. కానీ అతను ఎక్కడ ఉన్నాడు, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఇప్పుడు కొర్నేలి ఇంటి వారందరినీ ఎలా పిలిచాడు, అలాగే ఈయన కూడా వాళ్ళ సర్కిల్ ని, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ సుంకర్ని, వాళ్ళ అతనితో పాటు ఉన్న వాళ్ళందరినీ అన్నట్లుగా మనం ఆలోచన చేస్తే పాపులతోనే అతను ఎప్పుడు దాకా సహవాసం ఉంది కాబట్టి ప్రభు అందులోని బయటికి రమ్మన్నారు కాబట్టి అతను పొందుకున్నది అందరికీ వీళ్ళకి కూడా ఇవ్వాలి అనే ఆ తాపత్రయంతో వాళ్ళందరినీ పిలిచి ఆ విందులో పాల్గొనేట్లు చేసినట్లుగా అర్థం అవుతుంది.
థ్యాంక్ యూ అన్న. చాట్ బాక్స్ లో కూడా ఒక వాక్యం కోట్ చేశారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:10 అనిలన్న, అయితే ఈ లోకపు జారులతోనైనను లోభులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమూ సాంగత్యం చేయవద్దని కాదు, అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్లిపోవలసి వచ్చును కదా అనేది. అక్కడ చర్చిలో అలాంటి బిహేవియర్ ఉండే వాళ్ళతో కలవకూడదు, కానీ లోకంలో ఉన్న వారితో మనం ఉండొచ్చు, వారిని దేవునిలోకి నడిపించాలి అనేది ఇక్కడ మత్తయి మనకు నేర్పిస్తున్న పాఠం అనేసి నాకు అనిపించి దీన్ని ప్రస్తావనలోకి తీసుకుని వచ్చినాను. కొన్ని సహవాసాలు అయితే ఖచ్చితంగా మీరు మాట్లాడకూడదు, వాళ్ళతో పొత్తు పెట్టుకోకూడదు, వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోకూడదు. మీరు మొత్తం బంధుత్వం అంటే రిలేషన్స్ మొత్తం కట్ చేసుకుని ఇట్లా ఉండిపోవాలి అనేసి బౌండరీస్ వేసేవాళ్ళు ఉన్నారు. సో అలాంటి వారికి ఇక్కడ దేవుడు ఒక లెసన్ నేర్పిస్తున్నా అనేది నా ఆలోచన. తర్వాత ఆయన వాళ్ళ ఇంటిని ఒక హబ్బుగా అంటే సువార్తకు కేంద్రంగా మార్చుకుంటున్నారు అనేది కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ డిసెంబర్ మాసం వస్తే క్రిస్మస్ సీజన్, ఆయన అక్కడ శంకర్ను పాపులను పిలిచి విందు పెట్టి అంటే భోజనం పెట్టి వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా సువార్త అందేటట్లు ఆయన చూస్తున్నాడు. ఇది కూడా మత్తయి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశం అనేది నేను ఒక స్టేట్మెంట్ లో చెప్పడానికి ఇష్టపడ్డాను. తర్వాత ఇక్కడ శంకర్లు అన్నది వాళ్ళ డిపార్ట్మెంట్, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆయన తీసుకొని వస్తున్నారు. ఇది ఏమైనా ఎస్ఎఫ్జేకి ఏమైనా కనెక్ట్ అవుతుందా అనేది ఏమైనా మాట్లాడతారా?
థ్యాంక్ యూ బ్రదర్. దీని ముందు మీరు ఒకటి కోట్ చేశారు, మరి అది స్కిప్ అయి ముందుకెళ్దాం, నేను మాట్లాడుతున్నాను. చర్చ్ లో మీరు అలాంటి వాళ్ళతో మాట్లాడాల్సిన ఇది లేదు అన్నారు. లోకస్తులతో మాట్లాడినా పర్వాలేదు, కానీ చర్చ్ లో అలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళతో మాట్లాడడం అది స్టేట్మెంట్ రాంగ్ ఏమనిపిస్తుంది కదా. ఇక్కడ కలిసి వారందరూ విందు చేస్తున్నారు అంటే విందులో పాల్గొనకూడదని చెప్పినట్లుగా వెళ్తుందేమో. అట్లా కాకుండా వాళ్ళతో సాంగత్యం, వాళ్ళతో సన్నిహిత్యంగా వాళ్ళు చేసే పనులకి మనం అట్రాక్ట్ అవటం, వాళ్ళు స్నేహితులు అంటే ఒకళ్ళు ఒక అలవాటు ఉంటే నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో చెప్తా అన్నట్లుగా లోకంలో మాట్లాడుతున్నట్లుగా వాళ్లతో మనం ఉండకుండా మనం వాళ్ళని ప్రభు వైపు నడిపించేట్లుగా వాళ్ళతో మనం వాళ్ళని గ్యాదరింగ్ లో పాల్గొనొచ్చు, వాళ్ళకి మాదిరిగా ఉండొచ్చు కదా, అట్లా మాట్లాడుకుంటే బాగుంటుందేమో. అది కాక మీరు ఇక్కడ మాట్లాడింది వాళ్ళు అందరూ లోకంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నారు అన్నది కాంటెస్ట్ కాబట్టి అక్కడ వరకే మాట్లాడితే బాగుంటుందేమో అట్లా అనిపించింది. వందనా.
థ్యాంక్ యూ అన్న. అక్కడ నేను కోట్ చేసిన అనిల్ అన్న రెఫరెన్స్ కోట్ చేశారు కదా కింద, అంటే సంఘంలో ఉండే అలాంటి స్వభావం కలిగిన వాళ్ళతో మనం సాంగత్యం చేయకూడదు, వాళ్ళతో కలిసి తిరగకూడదు అనేది ఆ దీంట్లో చెప్పాను. మీరు నన్ను కరెక్ట్ చేసిన దానికి థ్యాంక్ యూ అన్న, మంచిది. ఇంకెవరన్నా మాట్లాడతారా? మాట్లాడండి మేడం.
తాను పొందుకున్నటువంటి రక్షణను ఇతరులకు కూడా చూపించడానికి అక్కడ భోజనానికి తెలిసినట్లుగా నేను అర్థం చేసుకున్నాను.
థ్యాంక్ యూ మేడం. అంటే ఇప్పుడు ఈ క్రిస్మస్ సీజన్ లో మనం కూడా ఇలాంటిది ఫాలో అయితే ఇది బెటర్ అనేసి నా ఆలోచన.
ఇంటర్ప్రిటేషన్ లో మాట్లాడుకోవచ్చు కదా.
థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. మంచిది. ఇంకేమైనా ఉంటే మాట్లాడదాం, లేకపోతే మనం 14వ వచనం నుంచి డిస్కస్ చేద్దాం. పద్నాలుగో వచనం నుంచి ఈ 14వ వచనం. బాబు సార్, ఇందాక మీరు కొత్త వచ్చిన బాబు సార్
అన్న, ప్రైజ్ లార్డ్ అన్న,
మాట్లాడండి సార్.
14వ వచనం అన్న?
అవును సార్. 14వ వచనంలో మీ ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మాట్లాడండి, లేకపోతే ఏమైనా స్టేట్మెంట్ ఉంటే మాట్లాడండి సార్.
ప్రైజ్ లార్డ్ అన్న అందరికి. 14వ వచనంలో అక్కడ, అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని మీ శిష్యులు ఉపవాసము చేయరు, దీని హేతు ఏమని ఆయన్ను అడగగా. అంటే అక్కడ 14వ వచనంలో అయితే పరిసయ్యులు అక్కడ యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు, మరి పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు అంట, మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాము కానీ శిష్యులు మీ కదా, మరి ఎందుకు మీ శిష్యులు ఉపవాసము చేయదురా అనేటువంటి దాని అర్థము ఆయన అడుగుతున్నట్లు మనం చూస్తున్నాం అన్న. అవును, అంటే మరి మనకు బాగా అర్థమైనది ఏంటంటే పరిశైలు తరచు ఉపాసము కదా, పరిశైలను మేము తరచు ఉపాసం చేస్తున్నాము. అంటే ఉపాసము చేయడములే కాకుండా కదా ఆ యేసు ప్రభు ఉన్నప్పుడు కదా ఏతు కదా ఉన్నంత వరకు ఉపాసం అనేటువంటిది అవసరం లేదేమో మరి కదా అన్న. దేవుడు చూసి అక్కడ ఉన్నటువంటి అంటే ఏ లోక సంబంధంలోనూ ఉన్నట్లు శిష్యులు చూస్తున్నారన్న. కానీ యేసు ప్రభు ఏమంటుండంటే కదా నేను అంతవరకు అవసరమే లేదు సంతోషమే అందరికీ అన్నటువంటి మాట్లాడుతున్నారన్న. దీని గురించి ఇంకా కొంచెం మళ్ళా మాట్లాడుతున్నాను రజలాడన్న.
మీకేమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా సార్ దీంట్లో?
అంటే ప్రశ్నలు అంటే మనము మేము ఉంటున్నాము ప్రశ్న మేము ఉపాసం ఉంటున్నాము కానీ మీరు ఎందుకు మీ శిష్యులు ఎందుకు ఉపాసం ఉండట్లేరు? దాని యొక్క అర్థం ఏంది అంటే మనకు అర్థం ఆలోచించవలసింది ఏంటంటే ఉపాసం అన్నటువంటిది దేవునితో మా అన్యున బంధం కలిగినటువంటిదనా. కాబట్టి శిష్యులు ఆల్రెడీ దేవునితో ఉన్నారు కాబట్టి యేసు ప్రభుతో ఉన్నారు ఆత్మీయతలో ఉన్నారు కాబట్టి వీళ్ళు శిష్యులు లోక సంబంధంలో ఉన్నటువంటి యవన శిష్యులు ఎట్టున్నారంటే ఈ లోక సంబంధంలో ఉన్నటువంటి వాటిలోనే ఉన్నట్లు అర్థమవుతుందన్న.
థ్యాంక్ యూ సార్. ఈ 14-15 వచనాలు 15 వచనం వచ్చి ఒకసారి విజయ్ బాబీ గారు మీరు ఏమైనా మాట్లాడతారు సార్? ఇందులో ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మాట్లాడండి సార్.
అవును, యేసుక్రీస్తు ప్రభువారు తనని తాను పెండ్లు కుమారునిగా ఎందుకని పోల్చుకున్నారు? ఇది బ్రదర్ డౌట్ ఇక్కడికి వచ్చిన.
మంచి సార్, దయచేసి టీమ్ సభ్యులు మాట్లాడండి సార్.
పెండ్లి కుమారుడిగా ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను పోల్చుకున్నారు? అసలు ఈ పెండ్లి కుమారుడు కాంటెక్స్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం బ్రదర్. అసలు అంటే ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు స్పెసిఫిక్ గా అక్కడ ఆ యొక్క పెళ్లి కుమారుడుగా పోల్చుకున్నారు?
థ్యాంక్ యూ సార్. దయచేసి టీమ్ సభ్యులు దీని మీద మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతా ఉపవాసం గురించి మాట్లాడుతూ ఎందుకు ఆయన పెండ్లు కుమారునితో పోల్చుకున్నారు అనేది ప్రశ్న. దీని మీద టీమ్ సభ్యులు మాట్లాడండి ప్లీజ్.
పెండ్లి కుమారుడు అంటే సంతోషం, ఎందుకు జరుగుతుంది అంటే అది సంతోషంగా ఉన్నటువంటి సమయం అది దినము. కాబట్టి అక్కడ పెండ్లి కుమారుడు తనతో ఉండు కాలము పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా అంటే మనం చూస్తూ ఉంటామన్నా ఒకటి ఏదన్నా పండుగ ఫెస్టివల్ వచ్చిందంటే ఎంత సంతోషం అన్నమాట. ప్రభువు యేసుక్రీస్తు గారు ఉన్నందుకు మీరు సంతోషపడకుండా అంటే శివాన్ శిష్యులతో అంటుండనా మీరు సంతోషపడకుండా ఉపాసం ఇంకెందుకు? నేనున్నంత వరకు సంతోషంగా ఆనందంగా దుఃఖం ఎందుకు అనేటువంటిది మాట మాట్లాడుతుందన్నా. కాబట్టి పెండ్లి కుమారుడు పోల్చిందంటే తర్వాత యేసు ప్రభు కొనిపబడిన తర్వాత అప్పుడు ఉపాసం ఉండు అప్పుడు తండ్రిని వేడుకున్నట్టు మాట్లాడుతుంటాను.
ఇంకెవరు దయచేసి మాట్లాడండి, ఒక సింగిల్ స్టేట్మెంట్ లో మాట్లాడడానికి ప్రయత్నించండి.
పెళ్లి జరుగుతుందంటే అక్కడ సమృద్ధి ఉంటుంది కాబట్టి అక్కడ ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి. పెళ్లిలో సమృద్ధి అయిన భోజనం ఉంటుంది కాబట్టి అక్కడ అందరూ సంతోషంగా భోజనం చేస్తారు కాబట్టి అక్కడ ఉపవాసం ఉండాల్సిన అవసరం ఉండదు సార్.
ఆయన ఎందుకు పోల్చుకున్నారు అనేది ప్రశ్న. ఒకసారి ఎవరు మాట్లాడతారా?
పెళ్లి పోయినామంటే దృష్టి అంతా పెళ్లి కుమారు మీద ఉంటుంది అన్న, ప్రతి ఒక్కరి దృష్టి.
సార్ మీకేమైనా ఆన్సర్ వచ్చిందా సార్?
తమ్ముడు నేను ఒక మాట మాట్లాడతాను.
మాట్లాడండి అన్న.
థ్యాంక్ యూ. ఇక్కడ యేసు పెళ్లి కుమారుడితో పోల్చుకోలేదు అన్నది నా వివరణ. మీరు చూపిస్తున్న దాంట్లో యేసు పెండ్లి కుమారుడు అన్నట్లు ఉంది. అక్కడ యేసు ఒక పెండ్లి కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. పెండ్లి కుమారుడు ఇంటి దగ్గరతో ఉన్న సమయంలో అన్నది మీరు పైన చదువుకుంటే ఉపవాసం గురించి మాట్లాడారు. ఉపవాసం గురించి యెషయా గ్రంథంలో ఉపవాసం అంటే ఏంటో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. మనం తినకుండా మానేసి దాని ద్వారా ఎదుటి వారికి కడుపు నింపడానికి, ఎదుటి వారికి ఇవ్వడానికి అదే నిజమైన ఉపవాసం అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. ఇక్కడ ఇందాక బ్రదర్ ఎవరు చక్కగా మాట్లాడారు, అక్కడ పెండ్లి ఆ ప్రెమిసెస్ లో సమృద్ధి ఉంటుంది, అక్కడ అందరికీ విరివిగా తింటాకున్నప్పుడు నువ్వు మానేసి ఎవరికో పెట్టాల్సిన అవసరం లేదు, అక్కడ అందరూ కూడా తినడానికి అవకాశం ఉంది కాబట్టి అది పెండ్లి అనే సందర్భాన్ని ఈయన కోట్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. మీరు అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి అప్పగించబడటం అనేది కూడా ఇక్కడ మనం లోపల దాని భావం మనకు అర్థమవుతున్నప్పటికీ కూడా ఆయనే ఇట్లా చెప్పుకుంటున్నారు, అనౌన్స్ చేస్తున్నారు అన్నట్లుగా నాకు అనిపించలేదు. వందనాలు.
థ్యాంక్ యూ అన్న. సార్ మీకేమైనా ఆన్సర్ వచ్చిందా సార్?
బ్రదర్ యేసుక్రీస్తు ప్రభు వారు పోల్చుకోవడం అంటే మనకి యెషయా గ్రంథంలో ఆయన్ని భర్తగా సంఘాన్ని ఆయన వధువుగా పోల్చుకున్నారు బ్రదర్, ఆ కాంటెక్స్ట్ లో సమాధానం చెప్తారని నేను ఆశించాను. ఇంకా వివాహానికి సంబంధించినట్లుగా ఆనందంతో జరిగే పెళ్లి వేడుక, కుమారుడు తన సంతోషంగా గడిపే విధంగా యేసు తన ప్రజలతో ఆనందకరమైన శాస్త్రమైన బంధాన్ని ఏర్పరచుకోవడానికి వచ్చారని చూసిస్తుంది బ్రదర్ ఇక్కడ. అంటే ముందు ముందు కూడా మనకి వధువు సంఘం వధువు గురించి వరుడు గురించి తెలియజేశారు కదా, ఆ విధంగా నాకు సమాధానం వస్తుందని ఆశించాను. అయినప్పుడు కూడా బ్రదర్స్ అందరూ బాగా చెప్పారు బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్.
థ్యాంక్ యూ. ఇక్కడ చాట్ బాక్స్ లో కూడా ఏమంటున్నారంటే ఒకసారి దయచేసి మీరు రెఫరెన్స్ పెట్టేదానికంటే కూడా వాక్యాన్ని కూడా కోడ్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇందులో మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. అది రెఫరెన్స్ కూడా పెడితే బాగుంటుందన్న అనిల్ అన్న. తర్వాత నో బ్రదర్ జీసస్ క్రైస్ట్ ఇన్ సెల్ఫ్ రిలీవ్డ్ యాజ్ బ్రైడ్ గ్రూమ్. మీరే దయచేసి తెలుగులో పెట్టండి, మేమంతా తెలుగు మీడియం. అబ్రహాం సార్. తర్వాత సిఐ జయన్న సార్ యెషయా గ్రంథం 54:5 కోట్ చేశారు, యోహాను శిష్యులు శాస్త్రులు ఎందుకు ఉపవాసం ఉంటారు, ఇదొక ప్రశ్న లేవనెత్తున్నారు. శాంతిరాజు గారు డిఎంసీ, పెండ్లి కుమారుడిగా భార్య భర్తల మధ్య ఉన్న సంబంధం, కుటుంబంలో ఉన్న ప్రేమ, దేవునితో సహవాసంలో సంతోషం, సమాధానం. తర్వాత శ్యామల మెడికల్ గారు, ఆయన వారితో ఉన్నాడు, దేవుడు వరుడు, మనము వధువు. హోషేయ 2:19-20 నుంచి అనురాధ గారు ఏలూరు నుంచి కోట్ చేశారు. ఇమ్మానుయేల్, పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు దుఃఖం ఉపవాసం సరైనది కాదు, ఆ సమయంలో ఆనంద సమయం అంటే యేసు సమక్షం ఆనందం సంతోషం. సంఘం వధువుతో కూడా పోల్చి కొంతమంది మాట్లాడినారు స్వామి గారు, మంచిది. అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన
ఇక్కడ మీరు ఉపవాసం చేసేది దేవుడిని చేరుకోవడం కోసమే అయితే, దేవుడిని నేను మీతో ఉన్నాను, మీతో ఆల్రెడీ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు అవన్నీ మానేసి నాతో సంతోషంగా ఉండొచ్చు అనే మాట కూడా తీసుకోవచ్చు అనిపిస్తుంది.
అన్న, పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఆయన ఉన్నప్పుడు మీరు ఆయన ఉన్నాడు పక్కన ఉన్నాడు కాబట్టి అది అవసరం లేదు అనేది మీరు కోట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ ఇంకొక ప్రశ్న లేవనెత్తున్నారు, సార్కి ఆన్సర్ వచ్చింది కాబట్టి, ఉపవాసం చేయమని ప్రభువు చెప్పినారా దేవుడు చెప్పినారని శేఖర్ సార్, శ్రీకాకుళం శేఖర్ సారు ఒకటి కోట్ చేశారు, దీని మీద ఏమైనా మాట్లాడతారా? ఉపవాసం చేయమని దేవుడు చెప్పారా ఓల్డ్ టెస్టమెంట్ లో అంటున్నారు. ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్నాయి అనేది కింద కోట్ చేసినారు. మంచిది.
ఉపవాసం గురించి ఎవరైనా మాట్లాడుకుంటూ మాట్లాడచ్చు. తర్వాత మనం నెక్స్ట్ వాక్యానికి వెళ్దాం. ఈ వచనాన్ని బేస్ చేసుకుని చాలా మంది ఈ ఉపవాసాలు అవసరం లేదు అంటారు. యేసుక్రీస్తు ప్రభువు వారి ఉద్దేశం ఉపవాసం వద్దనా లేకపోతే ఉపవాసం ఉండమనా? ఇక్కడ దయచేసి నువ్వు మాట్లాడతారా?
ఉపవాసం అవసరం లేదా?
ఉపవాసం ఉండాలంటున్నారు. ముందు కొండ మీద ప్రసంగంలో కూడా ఆయన ఉపవాసం ఎలా ఉండాలో చెప్పినారు. తర్వాత ఆదిమ సంఘం కూడా దాన్ని ఫాలో అయింది కాబట్టి ఉపవాసం చేయాలి అనేది వాక్యం చెప్తా ఉంది. దీన్ని మీరు ఏకీభవిస్తున్నారు, మంచిది. తర్వాత 16వ వచనం, ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాసికి వేయడు వేసినడల ఆ మాసికి బట్టను వెలితిపరచును చినుగు మరి ఎక్కువగును. ఇక్కడ రెండు ఉదాహరణలు మాట్లాడుతున్నారు. దయచేసి మీరు చదివిన వాక్యం నుంచి మీకేమర్థమైందో ఒకసారి మాట్లాడండి సార్. పద్మశ్రీ మేడం గారు. మేడం బిజీగా ఉన్నారనుకుంటా. దయచేసి దీని మీద ఎవరు మాట్లాడండి.
ప్రైజ్ లాడ్ సార్, నేను 10th క్లాస్ స్టడీ అవర్ లో ఉన్నాను, కొంచెం మాట్లాడలేకపోతున్నాను.
అలాగే మేడం, అలాగే. లీలా విజయ్ గారు తీసుకోమంటారన్నా?
ప్రతిభా సిస్టర్ గారండి
మాట్లాడండి.
ఓకే బ్రదర్. పాత బట్టకు అని అంటే నేను అనుకున్నది ఏంటంటే యూదుల మత సాంప్రదాయాల ప్రకారము వారు చెప్పేటువంటి వాటికి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాటికి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి రక్షకుడిగా వచ్చినటువంటి దానికి పొందిక లేదు. వారికున్నటువంటి ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాటిలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకొచ్చినటువంటి ఈ విషయాలు పాత బట్టకు కొత్త బట్ట వేసినట్లుగా ఉంటుంది. అలా వేస్తే అవి చినుగు మరీ ఎక్కువ అవుతుంది కానీ ఉపయోగం ఉండదు కదా అని చెప్పేసి చెప్పినట్లుగా నాకు అర్థమవుతుంది కదా.
ఇందులో ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎట్లా మేడం, మీకేం డౌట్స్ లేవా?
లేవు బ్రదర్.
థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇక్కడ ఎందుకు ఆయన అవగాహన ఏం అర్థం చేసుకోవాలి, ఏం మాట్లాడుతున్నారు? రెండు ఉదాహరణలు మాట్లాడినారు. ఈవెన్ టీచర్స్ మీరు కూడా ఉదాహరణ లేకుండా మాకేం బోధించరు, మాకేం పాఠాలు చెప్పరు. మీరు అర్థం ఏమిటో ఒకసారి ఏమైనా మీరు మాట్లాడతారనేసి నేను ఆశపడుతున్నాను.
బ్రదర్ వందనాలు. బ్రదర్
వందనాలు సార్, మాట్లాడండి.
బ్రదర్, 14-15 వచనంలో యేసుక్రీస్తు ఉపవాసం కోసం మాట్లాడుతూ 16-17లో ఈ ఉపమానం మాట్లాడారు బ్రదర్. దానికి దీనికి కోయిన్సైడ్ నాకు కొద్దిగా అర్థం అవ్వలేదు, కొద్దిగా ఎవరైనా కొద్దిగా వివరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ పాత బట్ట కొత్త బట్ట, పాత జీవితం కొత్త జీవితం, ఆచార సాంప్రదాయాల కోసం మాట్లాడారు, అక్కడేమో ఉపవాసం కోసం మాట్లాడారు. రెండింటిని ఎలాగ మనం కనెక్టివిటీ అర్థం చేసుకోవాలి ఒకసారి
దయచేసి స్టడీ టీమ్ నుంచి ఎవరైనా సార్ గారు డౌట్ కి ఏమైనా సమాధానం ఇస్తారనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను.
అన్న ప్రైజ్ లో అన్న, పాత బట్ట పాపానికి ఉంది, కొత్త బట్ట అనేటువంటిది నూతన జీవితానికి అని నాకు అర్థమైందన్న నా ఆలోచన ప్రకారం.
అంటే పాత బట్టలు అంటే పాత నిబంధన ధర్మశాస్త్ర యుగం గతించిపోయింది. ఇప్పుడు మనకున్నది ప్రజెంట్ కొత్త నిబంధన అంటే కృపాయుగమై ఉంటుంది. ఇది కొత్త బట్టలతో మనం పోల్చుకోవచ్చు. పాతదాన్ని అంటే పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని కొనసాగించడానికి యేసుప్రభు రాలేదు అని అనుకుంటున్నాం కదా. కొత్త వస్త్రం అనగా నీతి వస్త్రం ఇవ్వడానికే ప్రభు వారు వచ్చారు మనందరికీ. ఇది దేవుడు వలన, యేసుప్రభు వారి వలన సాధ్యమవుతుంది. ఆయన ఎందు విశ్వసించిన వారికే ఇవ్వబడుతుంది అన్నట్టుగా నాకు అర్థమైంది బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి.
మేడం గారు కొద్ది వివరణ ఇచ్చినారు సార్, మీకేమైనా ఆన్సర్ వచ్చిందా లేకపోతే ఎట్లా సార్?
నా డౌట్ ఏంటంటే ఇది వివరణ కది 14:10 అంటే ఈ ప్యాసేజ్ అంతా ఒకే అంశం కదా. ఇప్పుడు ఉపవాసం కోసం మాట్లాడి వెంటనే పాత జీవితం కొత్త జీవితం లేదా పాత బట్ట కొత్త బట్ట అన్నారు, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఈ వేరు వేరు అంశాలా లేదంటే మొత్తం ప్యాసేజ్ అంతా ఒకే అంశమా అని నాకు డౌట్ అన్న.
ఈ ప్యాసేజ్ అంతా కూడా ఉపవాసం కోసం ప్రారంభం అవుతుంది అన్నకు సార్. అక్కడ ఉపవాసం అన్న దాని మీద డౌట్ రైజ్ అవుతుంది. దానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పెండ్లి కుమారుని ఉదాహరణ మాట్లాడుతున్నారు. దాంతో పాటు పాత బట్ట కొత్త బట్ట, తర్వాత పాత తిత్తులు క్రొత్త తిత్తులు అన్నది అక్కడ ప్రస్తావిస్తూ ఉండారు. సో ఇవన్నీ ఒకే ప్యాసేజ్. దీని మీద ఎవరన్నా ఒకసారి మాట్లాడతారా?
ఇది ఉపవాసం ఒక్కదాని గురించే మాట్లాడారు అనుకోని అనుకోవట్లేదు కానీ నేను ఆ మతాచారాల గురించి మాట్లాడుతున్నారా అనిపించింది బ్రదర్. వాళ్ళు ఎప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఆ పాత మతాచారాల గురించి మాట్లాడుతూ వాళ్ళు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, క్రీస్తుని అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అనేది ఎలా ఉందంటే, పాత బట్టకి కొత్త బట్ట మార్చుకు వేస్తే పాతది ఎక్కువ చిరిగిపోద్దని చక్కగా అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. ఒకవేళ ఆ చిరుగు లేకుండా ఉండాలంటే కొత్తది మార్చుకోవాలి. కింద రెండవ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, ద్రాక్షరసం పాత తిత్తులో పోస్తే ఆ తిత్తు పగిలిపోద్ది, ద్రాక్షరసం పాడైపోద్ది. అట్లాగే మీద పాత దాని గురించి పూర్తిగా విడిచిపెట్టి ఆ కొత్త ద్రాక్ష రసాన్ని కొత్త తొట్టులోనే పోయి కొత్త తిత్తుల్లో నింపండి అంటే పాత మతాచారాలు వాటన్నిటిని పక్కన పెట్టి ఆ ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి యేసుక్రీస్తుని అర్థం చేసుకోవడానికి నూతనమైన ఉద్దేశాలు నూతనమైన జీవితాన్ని ప్రారంభించారన్నట్లుగా ఇది ఇంటర్లింక్ చేసుకోవచ్చు అని నాకు అనిపించింది బ్రదర్. వందనాలు.
వందనాలు. అన్నీ ఆచారాలు అవి కాదు, నూతన జీవితం యేసుక్రీస్తు ప్రభువులో ఇస్తున్నారు కాబట్టి వాటిని అవలంబించాలి అన్నది మాట్లాడారు సార్. మీకేమైనా సమాధానం వచ్చిందా సార్?
వందనాలు అన్న. థ్యాంక్ యూ అన్న, క్లారిటీ వచ్చింది అన్న. క్లారిటీ వచ్చింది. మతాచారాలు గురించి అంటే ఉపవాసంతో పాటు ఆయన మతాచారాల గురించి కూడా ప్రస్తావిస్తున్నారని నాకు క్లారిటీ వచ్చింది అన్న. థ్యాంక్ యూ అన్న.
థ్యాంక్ యూ సార్. ఇక్కడ చాట్ బాక్స్ లో కూడా ఉపవాసం గురించి మాట్లాడినప్పుడు ఉపవాసం ఉండాలి, ఉపవాసం అవసరమే ఉండాలి జయరామ్ సార్. తర్వాత రమేష్ మాస్టర్ గారు ఉండాలి అన్నారు, ఉపవాసం ఉండాలి కానీ దేవుడు సెలవిచ్చిన రీతిలో ఉండాలి. ఇది భయంకరంగా ఉంది మేడం. ఒకసారి దీని మీద ఏమైనా మాట్లాడతారా? ఉపవాసం ఉండడానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? ఎట్లా ఉండాలి ఉపవాసం ఉండాలి కానీ దేవుడు మాట్లాడండి సార్.
మత్తయి సువార్త 6:6 ప్రభువారు ఒక మాట మాట్లాడారన్న కొండ మీద ప్రసంగంలో, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులు వలె దుఃఖముఖులై ఉండుకుడి తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖం వికారం చేసుకుంటారు, అటువంటి వారు తమ ఫలం అంటే యేసుక్రీస్తు ఉపవాసం ఉండమంటున్నారు వేషధారుల వల్ల ఉండొద్దు అని చెప్తున్నారన్న. మనకి యెషయా గ్రంథంలో కూడా అదే కనబడుతుంది. సో ఉపవాసం ఉండాలి కానీ వేషధారుల వల్ల ఉండకూడదు, వ్యాసదారి భక్తి ఉండకూడదు, అందరికి కనబడాలని చూడకూడదు అని ప్రభు వారు అనుకుంటున్నారని అలాగా మాట్లాడు.
దేవుడు చెప్పిన కండిషన్ వేషధారులుగా ఉండకూడదు అన్నది ఉపవాసంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పినారు. థ్యాంక్ యూ. ఇక్కడ జయన్న సారు కొరింథీయులకు 5:17 ఎవడైనను క్రీస్తునందు నూతన సృష్టి నూతనత్వం గురించి మాట్లాడినారు. పాత బట్ట, పాత ఆచారాలు సాంప్రదాయాలు, కొత్త బట్ట యేసు నిబంధన. స్వామి సార్, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉన్నది. హెబ్రీల్ నుంచి అనిలను కోట్ చేశారు. ఇక్కడ పాత జీవితం బేసు మన జీవితం పూర్తిగా కొత్తగా ఉండాలి. పాత పాపం అలవాటు పాత తప్పులు ఉండకూడదు. కొత్తగా బతకాలి అనేది నూతన జీవితం గురించి మాట్లాడుతున్నారు. బాప్తిస్మానికి గుర్తు ప్రేమ్ కుమార్ గారు. మంచిది. ఇక్కడ సజీవ వాహినిలో ఏమి ఇచ్చినారో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ 15-16 వచనాలకి ఇక్కడ యేసు ప్రభు తనకు తాను పెట్టుకున్న పేరును చూడండి. ఆయన యేసుక్రీస్తు ప్రభులు వారి గురించి బాప్తిస్ట్ యోహాను కూడా పెండ్లి కుమారితో ఆయన పోల్చడం జరిగింది. వధు సంఘం వరుడు యేసుక్రీస్తు ప్రభులు వారిని ఎఫ్ఎస్సి కొరింతీలు కూడా చూడొచ్చు అనేది కంపారిజన్. ఇక్కడ తన సంఘానికి విశ్వాసికి ఆధ్యాత్మిక వరుడు పరమగీతం గ్రంథంపై నోట్స్ చూడండి. 45 కీర్తనలో కూడా రాయబడింది అన్నారు. ఉపవాసం గురించి అయితే మీరు చేయాలని 16 నుంచి మనం చూస్తే భూమిపై ఒక క్రొత్త విషయాన్ని చేసేందుకు యేసు ప్రభు వచ్చాడు. అంటే నీతి న్యాయాలు అనే ఒక నూతన వస్త్రాన్ని ఒక్క నిమిషం ఆనందం అనే క్రొత్త ద్రాక్ష రసాన్ని ఇచ్చేందుకు వచ్చాడు. ఇక్కడ ఆయన ఆ క్రొత్త వస్త్రం అనేది క్రొత్త వస్త్రాన్ని ఆనందం అనే క్రొత్త ద్రాక్ష రసాన్ని ఇచ్చేందుకు వచ్చాడు. నీతి న్యాయాలు అనేది కోట్ చేసి ఇక్కడ సజీవ వాహిని వాళ్ళు ఇచ్చారు. ఆయన చేసే ఈ క్రొత్త పనికి పాత యూద మత ఆచారాలు ఇందాక శ్రీకాంత్ అన్న చాట్ బాక్స్ లో కోట్ చేసినారు, అది ఆచారాలతో కూడుకున్నది, తీరులు తగినవి కావు. యేసు తీసుకువచ్చిన కొత్త సత్యం జీవితం అందులో ఇమడలేకపోయాయి. పురాతన ధర్మం ప్రాచీన ఇతిహాసాల కంటే సత్యమే ప్రాముఖ్యమైంది అని సజీవ వాహినులు ఇచ్చారు. ఆచారాలు కాదు, పాత పద్ధతులు అవి అది కాదు, కానీ నీతి న్యాయాలు ఆనందం తర్వాత సత్యం అనేది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నారనేసి వాళ్ళు ఎగ్జాంపుల్గా మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి వివరణ ఇవ్వగలిగినారు. తర్వాత దీనికి లూకా సువార్త కింద తిత్తుల గురించి మాట్లాడినప్పుడు లూకా సువార్తలో ఇక్కడ వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. సేమ్ కాంటెక్స్టే లూకా సువార్త 5:34 నుంచి 39 వరకు దాంట్లో ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే పాపాలకు క్షమాపణ, దేవునిలో శాంతి సమాధానాలు, ఆనందం రక్షణ, శాశ్వత జీవాలను ఇచ్చే క్రీస్తు శుభవార్త అనే క్రొత్త ద్రాక్ష రసాన్ని రుచి చూచేందుకు కొంతమంది ఎంత వెనుకాడుతుంటారు. వారి చాదస్తాలు కొత్తది ఏది వచ్చినా దాన్ని అంగీకరించలేని సనాతనత్వం, పాత పద్ధతుల గురించిన అతిశయం మొదలైనవన్నీ కలిసి వారి ఇంతకు ముందు ఎన్నడూ అనుభవించిన దాన్ని తోసిపుచ్చేలా వచ్చాయి. కీర్తనలో కూడా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించినరుడు ధన్యుడు లో చెప్పినట్టు చేయడం వివేకం అన్నారు. ఇక్కడ పాపాలు క్షమాపణ, దేవుణ్ణిలో శాంతి సమాధానం ఆనందం కలిగి ఉండడం, రక్షణని గైకొనడం, రక్షణను పొందుకోవడం, శాశ్వత జీవాన్నిచ్చే యేసుక్రీస్తు వారి శుభవార్త. ఇది క్రొత్త ద్రాక్ష రసానికి సూచనగా ఉంది. పాత ద్రాక్ష రసం అనేది వాళ్ళు ఆచారం క్రింద వాటిని ఫాలో అవుతున్నారు కాబట్టి అవన్నీ కరెక్ట్ కాదు అన్నారు. ఇక్కడ చాట్ బాక్స్ లో కూడా శ్రీకాంత్ బ్రదర్ ఇంగ్లాండ్ నుంచి, పాత ఆలోచనలు మైండ్ లో పెట్టుకుని కొత్తవి ఫాలో అవ్వలేరు అని ఇంటెన్షన్ గా కనిపిస్తుంది అన్నారు. యేసు బోధలు యూదుల సాంప్రదాయ బోధలు ఒకదానితో ఒకటి పొసగవని చూపుతున్నాయి అని లిల్లీ రోజు గారు ఫైర్ డిపార్ట్మెంట్ చూడు మాట్లాడినారు. ఇక్కడ దాక అన్న కోట్ చేసింది, చాలా వరకు చాట్ బాక్స్ లో మాట్లాడినవి కూడా ఈ సజీవ వాహిని వాళ్ళు కూడా ఏకీభవిస్తూ వచ్చినారు. సంతోషం. ఇక్కడ ఇంకేమైనా ఈ ప్యాసేజ్ లో ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి ఏమైనా మాట్లాడతారా? స్టడీ టీం నుంచి ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే దయచేసి మాట్లాడండి, లేకపోతే మనం ముందుకు వెళ్దాం.
అన్నా వందనాలు. అన్నా
వందనాలు సార్.
నా ఒక్క మాట, మీరు సజీవ అందరూ చాలా క్లారిటీగా ఉంది, అయినా సరే ఒక్కసారి మాట్లాడితే బాగుంటది అనుకుంటున్నాను. ఇక్కడ లూకా 39వ వచనంలో ప్రాత ద్రాక్షారసము త్రాగి వెంటనే కొత్త దానిని కోరువాడెవడను లేడు, పాతదే మంచిదని చెప్పాను. ఈ మాట గురించి ఒకసారి ఎవరైనా చిన్న క్లారిఫికేషన్.
మీకేమనిపిస్తుంది మాట్లాడండి సార్.
అంటే అన్న నేను ఏమనుకుంటున్నానంటే పాత ద్రాక్ష రసం త్రాగి వెంటనే కొత్తదాన్ని కోరువాడు ఎవడను లేడు, అంటే పాత ఆచారాలు సాంప్రదాయాలకి అలవాటు పడిన వారు వెంటనే ఒక కొత్త సాంప్రదాయానికి అలవాటు పడలేరు. ఒక కొత్త మాట మంచికి లేదా మంచి మాటను వెంటనే తీసుకోవడానికి స్వీకరించరు. పాతదే మంచిది అనుకుంటారు, తాను నమ్మిన ఆచారాలే కరెక్ట్ అనుకుంటారు, కొత్త విషయాలను త్వరగా దృష్టి పెట్టరు అని అక్కడ అభిప్రాయపడుతున్నట్టుగా అనుకుంటున్నాను అన్న.
థ్యాంక్ యూ సార్. ఇక్కడ అన్న మాట్లాడండి అన్న.
అది పాతది తాగటానికి పొల్లగా పులుపుగా చేదుగా ఉంటది కానీ అది మొత్తం ఇస్తుంది కదా, కొత్తది టేస్ట్ స్వీట్ గా ఉంటుంది. మనుషులు ఈ ఆల్కహాలిక్స్ కూడా వాళ్ళు టేస్ట్ గురించి ఆలోచించరు. వాళ్ళు దాని తర్వాత వచ్చే ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదు కానీ దాంట్లో ఉన్న వచ్చే కిక్ గురించి ఆలోచిస్తారు. వాడికి ఇప్పుడు మంచిది పోసినా వాడు లేదు నాకు అదే కావాలంటారు. అట్లాగే ఈ పాత నిబంధన వీటిని కూడా దేవుడు, సారీ పాత నిబంధన అనను, ఆ పాత మతాచారాలు ఈ వాళ్ళకి కరెక్ట్ కాకపోయినా వాళ్ళ సౌలభ్యాలు వాళ్ళ సుఖాలు వాళ్ళ అధికారాలకి ఏమాత్రం కూడా వాళ్ళు అబ్జెక్షన్ లేకుండా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏది చేయడానికైనా ఏమి అడ్డుబండ్లు ఏం లేవు కాబట్టి వాళ్ళకి అదే కంఫర్ట్ గా ఉంది కదా, అక్కడ ఆగిపోయారు. ఈ యేసుక్రీస్తు ప్రభు వారి బోధ నియమ నిబంధనలతో లేకపోతే పరిశుద్ధతో ఉంటుంది కాబట్టి అది టేస్ట్ ఉన్నా సరే వాళ్ళు తీసుకోలేని పరిస్థితి ఉన్నది అని అర్థం అవుతుంది. అవునా?
థ్యాంక్ యూ అన్న. వాళ్ళకి వాళ్ళు రాసుకున్నది వాళ్ళకి బాగుంది కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారు సత్యం చెప్తున్నా, ఆయన రక్షణని అనుగ్రహించాలని ఆయన చెప్తున్నా గాని వాళ్ళు తీసుకోవట్లేదు అన్నది అన్న మాట్లాడుకుంటూ వచ్చారనేసి నాకు అర్థమైంది. మంచిది. ఇక్కడ ఆచారాలు అనేది నేడు ఇక్కడే కాదు చర్చెస్ అంటే ఇప్పుడుండే న్యూ ఇయరాలో కూడా అంటే మనం ఉన్న జనరేషన్ లో కూడా ఈ ఆచారాలు ఉన్నాయి. ఉపవాసానికి కూడా కొన్ని ఆచారాలు తీసుకుని వచ్చేస్తున్నారు, ఇట్లే ఉండాలి ఇట్లే ఉండాలి ఇట్లే ఉండాలని. ఇంకా బట్టల్లో ఆచారాలు, టైమింగ్ లో ఆచారాలు, రకరకాల ఆచారాలని నేడు అనేకమైనటువంటి ఫెలోషిప్స్ ఫాలో అవుతున్నాయి. సో అవన్నీ కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఫ్రీడమ్ ఇస్తా ఉన్నారు అక్కడ. అక్కడ అదే కనబడుతుంది. నేడు చర్చెస్ కూడా ఆయన స్వతంత్రం, ఐ మీన్ ఆయన మనకి కంఫర్ట్ ఇచ్చినారు. కంఫర్ట్ అంటే సుఖంగా అట్లా ఉండడం కాదు కానీ స్వేచ్ఛ ఇచ్చినారు. సో అలాంటి ఆచారాలు కూడా నేటి సంఘాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిని కూడా దేవుడు సరిచేయాలని, మనకిచ్చిన బాధ్యతలు కూడా మనం సరిచేయడానికి ప్రయత్నించాలని కూడా మనం మేడం మాట్లాడండి. మేడం
బ్రదర్ ప్రయత్నండి. అంటే స్వేచ్ఛ అంటే అలా శారీరకంగా పైకి కనిపించే రీతిగా కాదు ఉపవాసం ఉండేటప్పుడు, శారీరకంగా కనపడడం కాదండి. ఇప్పుడు హిందూస్ని చూసేసి మనవారు కూడా డ్రెస్ కోడ్ వేసుకొని అలా లంచ్ డేస్ అని అలా పాటించకూడదు అనేది నాకు అర్థమవుతుంది బ్రదర్.
ఉపవాసం
దేవుడు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో, నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖం వికారం చేసుకోవద్దని, నీ పని వారితో ఇబ్బందికరమైనటువంటి పనులు, కఠినమైన పనులు చేయించొద్దని, అలాంటివన్నీ మనం ఎప్పుడూ చేస్తూ ఉండాలి ఇయర్ అంతా కూడా, మన జీవితకాలం అంతా కూడా. కానీ ప్రత్యేకించి ఆ డేస్ లో మాత్రమే ఉపవాసం చేయని అవసరం లేదు కదా అని నేను అనుకుంటున్నాను బ్రదర్.
ఇందాక చక్కని మాట కోట్ చేశారు. ఏమని కోట్ చేశారంటే వేషధారలాగా ఉండకూడదు అని. మేము ఉపవాసం ఉన్నామని వాళ్ళ దానికి ఒక డ్రెస్ కోడ్ పెట్టుకుంటే అది ఒక వేషధారణ కింద చూడొచ్చు అనేది నా ఆలోచన.
కాదు, మనం ఎప్పుడు కూడా ఉండేది, ఎప్పుడు కూడా దేవుడు చెప్పినటువంటి ఉపవాసాన్ని పాటిస్తూ ఉండాలి. ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ పాటించాలి.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మంచిది. ఇంకేమైనా ఎవరు మాట్లాడుంటే మాట్లాడాలి, లేకపోతే మనం కాంటెక్స్ట్ లోకి వెళ్దాం. నెక్స్ట్ సజీవాహిని కూడా చూడగలిగిన ఒకసారి ఇంకేమైనా ఉంటే ఎవరినో మాట్లాడండి. ఇక్కడ చాట్ బాక్స్ లో కూడా డ్రెస్ కోడ్ మంచిది కాదు అన్నారు. ఇంకా ముందుకు వెళ్దాం. ఏమైనా లేకపోతే ఎవరినా ఒకసారి మాట్లాడతారా, ముందుకు వెళ్దామా, లేకపోతే ఇంకేమైనా ఉందా? మంచిదండి, థ్యాంక్ యూ మేడం, మంచిది. ఇంకా ఈ కాంటెక్స్ట్ సందర్భం అనేది మనం మాట్లాడాలి. ఎవరైనా టీమ్ సభ్యులు ఈ సందర్భం ఏంటో ఒకసారి మాట్లాడండి. మత్తయి సువార్త 9:9 నుంచి 17 వచనాల్లో ఏం సందర్భం, ఎక్కడి సందర్భం అనేది మాట్లాడాలి.
యేసు ప్రభు వారు సుంకరి అయిన మత్తయిని పిలిచినప్పుడు ఉన్న సందర్భం సార్, శిష్యునిగా పిలుచుకున్నప్పుడు ఏర్పడిన సందర్భం ఇది.
ప్రారంభ వాక్యం నుంచి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారు సుంకరి అయిన మత్తయిని పిలిచిన సందర్భంలోనిది, ఆ కింద అంతా కూడా అదే జరుగుతుంది. ఇంకెవరిని మాట్లాడతారా కాంటెక్స్ట్?
ప్రభువారు ఒక పాపంలో ఉన్న వ్యక్తిని రక్షణలోకి నడిపించిన సందర్భం. ఆ రక్షింపబడిన వ్యక్తి అనేక మందిని, తన స్నేహితుల్ని, బంధువుల్ని ఆ సువార్తను వినిపింపజేసిన సందర్భం. అదేవిధంగా అప్పటి దినాల్లో ఉన్నటువంటి ఆచార భక్తి విధానాలను ఆయన ఖండిస్తూ నూతన విధానాలు తెలియజేస్తున్న సందర్భం. అదేవిధంగా ఇక్కడ
సందర్భం అనేది తర్వాత ఎన్నో ఈవెంట్స్ జరుగుతాయి, కానీ ఇందాక మేడం గారు మాట్లాడినారు కదా ప్రారంభం, ఆ తర్వాత నెక్స్ట్ 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 దాని తర్వాత జరుగుతుంది. ఏమైనా ప్లేసెస్ చేంజ్ అయితే మనం అప్పుడు ఇది వేరే సందర్భం మాట్లాడతాం. అది అవన్నీ కూడా ఒకే ప్లేస్ లో జరిగినట్లు మనకు అనిపిస్తుంది. కాబట్టి మేడం గారు చెప్పినట్లు అక్కడ మత్తయిని పిలిచినప్పుడు నూటన సందర్భం అనేది మనకు అర్థమైంది. ఇందాక ఎవరు రెస్పాండ్ అయినారు, మీరేమైనా మాట్లాడతారు మేడం?
అదే బ్రదర్, మేడం గారు చెప్పిన దానికి కంటిన్యూటీ, యేసు ప్రభు వారు మరి ఇతర నాయకుల వల్లే కాకుండా మతాచారాల వల్లే కాకుండా కొత్త నిబంధన ఫాలో అవ్వమన్నట్లుగా అర్థమైందండి. రైతులు ఆ సందర్భం కాంటెక్స్ట్
ఆచారాలను ఫాలో అవ్వకూడదు అనేది మీరు చెప్పారు, అంతే మేడం, థ్యాంక్ యూ. మంచిది, కాంటెక్స్ట్ కూడా మనం మాట్లాడగలిగినాం. తర్వాత అన్వయింపు, దయచేసి పార్టిసిపెంట్స్ కూడా మీరు చాట్ బాక్స్ లో పోస్ట్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. టీమ్ సభ్యులు మీ అన్వయింపు దయచేసి
మాట్లాడండి.
బ్రదర్ ప్రైజ్ లేడండి.
మాట్లాడండి మేడం.
ఇక్కడ మత్తయ్యని దేవుడు పిలుచుకున్నప్పుడు, నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఆయన వెంబడిస్తూ వారి యొక్క ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకుని వచ్చి అక్కడ భోజనానికి కూర్చున్నారు కాబట్టి, అలా నేను పొందుకున్నటువంటి రక్షణ నా శాఖలో ఉన్నటువంటి వారికి అందించాలి అనేటువంటి అన్వయింపు తీసుకుంటున్నాను బ్రదర్.
థ్యాంక్ యూ మేడం. రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ఒకరు అన్ని నోట్ చేసుకోండి, స్టడీ టీమ్ నుంచి ఎవరైనా నోట్ చేసుకోండి, చెప్పే ఈ అన్వయింపుని బట్టి ప్రార్థనలకు నడిపించడానికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీలా విజయ్ గారు అన్వయింపుని చెప్పారు. ఇంకెవరన్నా మిగిలిన వాళ్ళు?
రైట్లేదండి, మేము కూడా అదే అన్వయింపు. మేము కూడా మా డిపార్ట్మెంట్ లో ఉన్న సభ్యులను మా వైపుకు మార్చుకోవడానికి మేము మా శాయశక్తిలో మేము కూడా కృషి చేస్తామని అన్వయిస్తున్నాను సార్.
థ్యాంక్ యూ మేడం. డిపార్ట్మెంట్ పట్ల భారం బాధ్యత రోజా గారు. మిగిలిన వాళ్ళు?
ప్రైజ్ లార్డ్ బ్రదర్. నేను కూడా అంతే అండి. మత్తయ్య గారు ఎలా అయితే మరి అందరినీ పిలిపించి విందు చేశారో అలాగా మా బంధువులను స్నేహితులను డిపార్ట్మెంట్ వారిని వారికి యేసు ప్రభు వారిని దర్శనం చేయాలని అనుకుంటున్నాను బ్రదర్. ప్రైజ్ లార్డ్. తీర్మానం తీసుకుంటా.
థ్యాంక్ యూ మేడం. మొత్తానికి టీచర్స్ ఒకే అన్వయం తీసుకుంటున్నారు. డిపార్ట్మెంట్ పట్ల మేము భారం కలిగి బాధ్యత కలిగి ఉండాలని మత్తయ్యలాగా పిలిపించి వారిని దేవుళ్ళకు నడిపించాలని. మిగిలిన వాళ్ళు
వందనాలు అన్న. అంటే లేవి మత్తయ్యని యేసుక్రీస్తు వెంబడించమన్నప్పుడు రెండు విషయాలు అన్న తెలియజేస్తారు. నా వెనకరా నాలాగే ఉండని రెండు విషయాల్ని మనం మాట్లాడమన్న. అందులో ఆయనలాగే ఉండాలని, ఆయన వెంబడించాలని, మన నా యొక్క సొంత వాటిని వదులుకొని ఆయన సంపూర్ణంగా వెంబడించాలని నేను మరొకసారి తీర్మానం చేసుకుంటా ఉన్నానన్న. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన వెంబడించాలనుకుంటా ఉన్నాను.
థ్యాంక్ యూ సార్. యేసుక్రీస్తు ప్రభులాగానే ఉండాలనేసి మీ తీర్మానం. మిగిలిన వాళ్ళు కూడా దయచేసి మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను. చాట్ బాక్స్ లో కూడా కొంతమంది పోస్ట్ చేస్తున్నారు. దయచేసి మీ అన్వయింపుని తెలియజేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్వయింపు మీరు చెప్పట్లేదంటే మీరు బైబిల్ స్టడీలో కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనేసి ఒక ఆలోచన. మిగిలిన వాళ్ళు లీలా విజయ్ గారు, రోజా మేడం గారు, రమాదేవి గారు, డేవిడ్ సార్ గారు, నలుగురు మాట్లాడినారు అన్వయింపు.
ప్రైజ్లాడ్ బ్రదర్. ఇక్కడ అన్వయింపు వచ్చేసి మీ సిస్టర్ చెప్పిన వాటితో ఖచ్చితంగా మన డిపార్ట్మెంట్ వారికి కూడా సువార్తను ప్రకటించాలి. అదేవిధంగా ఒక కాంటెక్స్ట్ మీరు చెప్పారు, మనం ఇక్కడ ఏ విధంగా అయితే మత్తయి తన స్నేహితులు అంటే పాపులు అయినటువంటి వారిని తో తీసుకుని ముందుకొచ్చారు, ఆ విధంగా ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో వారికి సువార్తను అందించే కార్యక్రమంగా, ముఖ్యంగా నశించిపోతున్న వారికి ఈ సువార్త అందించే విధంగా ఉండాలని మీరు ఇందాక మీరు కోడ్ చేశారు కదండి. మన సభల్లో తెలిసిన వారిని కాకుండా తెలియని వారిని మనం దేవుని సువార్తను అందించాలి అనే అది విషయాన్ని మీరు కోడ్ చేశారు. ఆ విధంగా ముందుకెళ్లాలని అనువయించుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ
సార్. డిపార్ట్మెంట్ పట్ల అలాగే రక్షణ లేని వారిని దేవుని దగ్గర తీసుకుని రావాలని మీ అనుమయం. మిగిలిన వాళ్ళు
బ్రదర్ వందన.
అన్న వందనాలన్న.
ఎస్ఎఫ్జె ద్వారా ఇలాంటి ఎంతో మందిని మన పాత జీవితంలో ఇంకా అక్కడే మనతో ఉన్న వాళ్ళు మనలాగే బ్రతికిన వారు అనేక మంది ఇంకా అక్కడే ఉన్నారు. వారందరినీ తీసుకురావడానికి నాకు మరొకసారి ఈ యొక్క మత్తయ్యని క్రీస్తు పిలిచిన విధానం ఇదంతా కూడా మరొకసారి పురుగొల్పింది వృధా. నేను ఖచ్చితంగా ఎస్ఎఫ్జెలో ఇంకా భారంగా పనిచేయడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఆ విధంగా ముందుకెళ్లాలని ఇష్టపడుతున్నాను.
థ్యాంక్ యూ అన్న. పాత జీవితాన్ని కలిగిన వాళ్ళని వారిని దేవునిలోకి నడిపించాలని అన్న తీర్మానం మంచిది. మనం ముందుకు వెళ్దాం. నేను ఈ మత్తయ్య గారి గురించి నిన్న ఒక నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో నాకు వచ్చిన ఆ ఇంగ్లీష్ లో ఒకటి రాసుకున్నాను. సేవియర్ సా ద మాథ్యూ అంటే రక్షకుడు మత్తయ్యని చూశారు. సిట్టింగ్ అట్ స్టెప్స్ సైడ్ ఫాలో మీ దెన్ మత్తయ్యకి సాల్వేషన్ ఆ సాల్వేషన్ ఆయన సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ సెలబ్రేషన్ ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారంటే షేర్డ్ విత్ స్టాఫ్ అండ్ సిన్నర్స్ అంటే వాళ్ళ స్టాఫ్ అంటే సుంకర్లు ఆ తర్వాత పాపులు పిలుచుకుని వచ్చినారనేసి ఈ స్టేట్మెంట్ నేను రాసుకోగలిగాను ఈ ప్యాసేజ్ నుంచి. దేవుడు నిజంగానే సహాయం చేసుకుంటూ ఈ బైబుల్ స్టడీలో నడిపించుకుంటూ వచ్చారు. మంచిది. ఎవరైనా ఈ తీసుకున్నటువంటి తీర్మానాలు చాట్ బాక్స్ లో చాలా వరకు పోస్ట్ చేశారు. వాటిని బట్టి ముందుగా దేవుడు ఈ బైబుల్ స్టడీని నడిపించినందుకు నేర్పించిన పాఠాలను బట్టి దేవుని స్తుతించి తర్వాత అన్వయింపును బట్టి ప్రార్థనలకు నడిపించగలరు. ఎవరైనా సమయం తీసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నిన్న ఈ రోజు దినాల్లో మత్తయ్యని మీరు పిలిచిన ఆ యొక్క పిలుపు ద్వారా ప్రభా మమ్మల్ని అందరినీ లోకంలో ఉండి పాపంలో ఉండి మీరు పిలిచిన విధానాన్ని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు స్తోత్రాలు. మేమేమాత్రం నశించిపోవటం మీకు ఇష్టం లేదు. మీరు బలిని కోరే దేవుడు కాదు నాయన, కనికరాన్ని చూపించే దేవుడు గాని నాయన. మాకు మా జీవితాల్లో ప్రభా మమ్మల్ని అక్కడే విడిచిపెట్టకుండా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నీ ఫాలోవర్స్ గా మార్చుకున్నావు. నీకు వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన నూతన జీవితానికై వందనాలు స్తోత్రాలు. అయ్యా, మా యొక్క పాత నాయన జీవితాలు, పాత నమ్మకాలు, పాత విశ్వాసాలను నాయన మేము విడిచిపెట్టి ప్రభా నీ వాక్యం మాతో మాట్లాడిన కొలది ప్రభా నీలో ఇంకా మేము ఎదగటానికి సంతోషించడానికి అనేక మందిని మీ దగ్గరకు నడిపించడానికి ప్రభా ఈ ఉదయకాల సమయంలో మాకు ప్రేరేపణ కలిగించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరులు ప్రభా. ఎంతో ఆసక్తిగా పాల్గొన్న బిడ్డలందరినీ అలాగే చాట్ బాక్స్ లో అయా తండ్రి వారి యొక్క అయా పర్సనల్ నాయన తండ్రి అయా తండ్రి ఇంప్లిమెంటేషన్స్ అన్నింటినీ తండ్రి బయలుపరిచారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమైతే ప్రభా నాయన వారు మేము పాటిస్తాం అని పాటించాలని ప్రభు ఉదయకాల సమయంలో అయ్యా వారు నిర్ణయించుకున్నారో వారిని మర్చిపోయే విధంగా కాకుండా అనుదినం వాటిని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇది మా బాధ్యతగా మీరు మాకు నేర్పిన పాఠంగా ప్రభా నాయన మా బ్రతికి ఉన్నంత కాలం ప్రభా నాయన ఈ పనిలో అయ్యా మేము తీసుకున్న వాగ్దానాలను మేము తీసుకున్న ఆ యొక్క ప్రామిసెస్ ను ప్రభా నెరవేర్చగలిగిన శక్తి సామర్థ్యాలు మా అందరికి దయచేయమని ప్రభా ప్రాముఖ్యంగా నడిపించిన సహోదరుని ప్రభా మీరు మీ శక్తితో మీ ఆత్మతో నడిపించారు. అందరి బట్టి మీకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు. అయా తండ్రి వెళ్ళగలిగిన మనస్సును మా అందరికి దయచేశారు. గ్రహించగలిగిన హృదయాన్ని కూడా దాన్ని పాటించగలిగిన శక్తిని కూడా దయచేయమని చిన్న ప్రార్థనను నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ఈ రోజు జరిగినటువంటి బైబిల్ స్టడీని బట్టి స్తుతించి
తీసుకున్న